सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ ఈరోజు మహావాక్య విచారణ గురించి తెలుసుకుందాం. పంచదశలో మహావాక్య వివేక ప్రకరణం ఉంది. అందులో మహావాక్య నిర్వచనం వస్తుంది. మహావాక్యం అంటే జీవాత్మ పరమాత్మ ఐక్య బోధక వేదవాక్యం. జీవాత్మ పరమాత్మల ఐక్యం గురించి చెప్పే వేదవాక్యాన్ని మహావాక్యం అంటారు. ఐక్యం అనేటప్పుడు స్వరూపాఖ్యం అనాలి. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే జీవాత్మ పరమాత్మల వాచ్యార్థం తీసుకుంటే చాలా భేదాలు ఉన్నాయి. మహావాక్యం జీవ పరమాత్మల సమీకరణం గురించి చెప్తాయి, అంటే ఈక్వేషన్ గురించి చెప్తాయి. ఈక్వేషన్కి అటు ఇటు ఉన్నవి పూర్తిగా భిన్నంగా ఉంటే ఈక్వేషన్ కుదరదు. 8 = 9 అనలేము. ఈక్వేషన్కు అటు ఉన్నవి ఇటు ఉన్నవి స్పష్టంగా సమానంగా ఉంటే ఈక్వేషన్ అవసరం లేదు కూడా. 8 = 8 అని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మరి ఎప్పుడు కుదురుతుంది? రెండు వైపులా చూడడానికి భిన్నంగా ఉన్న స్వరూపరీత్యా ఒకటే అయినప్పుడు ఈక్వేషన్ కుదురుతుంది. ఉదాహరణకు 5 + 3 = 9 - 1. రెండు వైపులా చూస్తే అవి చూడడానికి భిన్నంగా ఉన్నాయి. రెండు వైపులా ఉన్న అంకెలు వేరు, రెండు వైపులా ఉన్న గుర్తులు వేరు. ఒకచోట ప్లస్, ఒక చోట మైనస్. కళ్ళు వాటి మధ్య భిన్నత్వాన్ని తెలియజేస్తాయి, కానీ బుద్ధి అర్థం చేసుకుంటుంది. 5 + 3 = 8, 9 - 1 = 8. అందువల్ల రెండింటి నుంచి వచ్చే అంకె ఒకటే. ఇప్పుడు జీవాత్మ పరమాత్మల విషయానికి వస్తే రెండు స్పష్టంగా ఒకటే అని తెలిస్తే కర్మయోగము, ఉపాసనాయోగము, జ్ఞానయోగము అవసరం లేదు. జ్ఞానయోగంలో కష్టపడి శ్రవణ మనన నిధిధ్యాసనలు చేయనవసరం లేదు. అలాగే జీవాత్మ పరమాత్మలు ఒకదానికొకటి పూర్తిగా భిన్నంగా ఉంటేనూ మహావాక్యం కుదరదు. ఎప్పుడు కుదురుతుంది? రెండూ చూడడానికి భిన్నంగా ఉన్న స్వరూపరీత్యా ఒకటే అయి ఉన్నప్పుడు కుదురుతుంది. ఆ స్వరూపాన్ని వివరించడానికి కష్టపడాలి. అలా నిరూపించేదే మహావాక్యం. దాన్ని జీవాత్మ పరమాత్మ ఐక్య బోధక వాక్యం అంటారు. జీవాత్మ పరమాత్మ అభేద బోధక వేదవాక్యము. వేద పూర్వం, వేద అంతంలో కూడా ఇదే తాత్పర్యం. తక్కిన వాక్యాలన్నీ దానికి సంసిద్ధం చేసే వాక్యాలు. మహావాక్యమే అంతిమ లక్ష్యం. దీని సారాంశం ఇది మోక్షాన్నిచ్చే జ్ఞానం. ఐక్య జ్ఞానమే వేదం యొక్క తాత్పర్యం అని ఎలా చెప్పగలం? అన్ని ఉపనిషత్తులు ఐక్యం గురించే చెబుతున్నాయని నిరూపించడం ద్వారా. దానికి అవి వాడే పద్ధతులు భిన్నంగా ఉండవచ్చు. పంచకోశము, అవస్థాత్రయము, సృష్టి ప్రకరణము, అలా ఏదైనా తీసుకుని నిరూపించవచ్చు. కానీ 12 మంత్రాలే ఉన్న అతి చిన్న మాండూక్యోపనిషత్తు నుంచి 500 పైన మంత్రాలు ఉన్న ఛాందోగ్యోపనిషత్తు వరకు అన్నింటిలోనూ బోధ ఒక్కటే. అదే మహావాక్యం. ఇది నిరూపించడానికి మన సాంప్రదాయం 4 వేదాల నుంచి 4 మహావాక్యాల్ని ఉదాహరణగా తీసుకుంది. ఋగ్వేదం నుంచి ఐతరేయోపనిషత్తులో ఉన్న ప్రజ్ఞానం బ్రహ్మ, యజుర్వేదంలోని బృహదారణ్యకంలో ఉన్న అహం బ్రహ్మ అస్మి, సామవేదంలోని ఛాందోగ్యోపనిషత్తులో ఉన్న తత్వమసి, అథర్వణ వేదంలోని మాండూక్యోపనిషత్తులో ఉన్న అయమాత్మ బ్రహ్మ. ఈ 4 మహావాక్యాల గురించి వినగానే నాలుగే మహావాక్యాలు ఉన్నాయని అనుకోకూడదు. ఎన్నో మహావాక్యాలు ఉన్నాయి. అందువల్ల ఉదాహరణకు అనే పదం వాడాం. తయశ్చాయం పురుషే యశ్చాసావాదిత్యే స ఏకః తైత్రీయం. ఇది కూడా మహావాక్యం కిందే వస్తుంది. పంచదశలో మహావాక్య వివేక ప్రకరణలో పైన చెప్పిన ఈ నాలుగు మహావాక్యాలు తీసుకుని ఒక్కొక్క దాన్ని రెండేసి శ్లోకాల్లో వివరిస్తారు విద్యారణ్యులు. ఆ నాలుగు మహావాక్యాల అర్థాన్ని విశ్లేషిస్తే మనకి విషయం బోధపడుతుంది. జీవాత్మ అంటే వ్యష్టి ఐదు అంశాలతో ఉంటుంది. అవి స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము, చిదాభాస, చిత్. పరమాత్మ లేదా సమష్టి ఐదు అంశాలతో ఉంటుంది. స్థూల ప్రపంచము, సూక్ష్మ ప్రపంచము, కారణ ప్రపంచము, చిదాభాస, చిత్. స్థూల సూక్ష్మ కారణ శరీరాలు ప్రతిబింబ మాధ్యమాలు. పంచదశలో మహావాక్య వివేక ప్రకరణంలో పైన చెప్పిన నాలుగు మహావాక్యాలను తీసుకుని ఒక్కొక్క దానికి రెండేసి శ్లోకాల చొప్పున విద్యారణ్యుల వారు వివరణ ఇచ్చారు. ఈ నాలుగు మహావాక్యాల అర్థాన్ని విశ్లేషిస్తే ఈ సందేశం అర్థమవుతుంది. జీవాత్మను అంటే వ్యష్టిని ఐదు అంశాలుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఒకటి స్థూల శరీరము, రెండు సూక్ష్మ శరీరము, మూడు కారణ శరీరము, నాలుగు చిదాభాస, ఐదు చిత్. అలాగే పరమాత్మను సమష్టిని ఐదు అంశాలుగా అర్థం చేసుకోవచ్చు. ఒకటి స్థూల ప్రపంచము, రెండు సూక్ష్మ ప్రపంచము, మూడు కారణ ప్రపంచము, నాలుగు చిదాభాస, ఐదు చిత్. స్థూల సూక్ష్మ కారణ శరీరాలు ప్రతిబింబ మాధ్యమాలు. అవి ప్రతిబింబింపజేసిన ప్రతిబింబ చైతన్యము చిదాభాస, బింబ చైతన్యము చిత్. ఇది వ్యష్టిపరంగా. సూక్ష్మ స్థూల సూక్ష్మ కారణ ప్రపంచాలు ప్రతిబింబ మాధ్యమాలు. అవి ప్రతిబింబింపజేసిన ప్రతిబింబ చైతన్యము చిదాభాస, బింబ చైతన్యము చిత్. ఇప్పుడు ఈ రెండింటిని పోల్చి ఎక్కడ పోలిక ఉందో, ఎక్కడ భేదం ఉందో చూసి ఐక్యాన్ని చక్కగా లక్షణంగా ఒప్పుకోవాలి. వ్యష్టికి అల్పవ్యాపిత్వం, కాబట్టి వ్యష్టి మూడు శరీరాలు చిన్నవి. సమష్టి మూడు ప్రపంచాలు చాలా పెద్దవి. అందువల్ల మూడు శరీరాల్లోనూ ఐక్యం కుదరదు, భేదమే ఉంటుంది. వ్యష్టి కారణ శరీరాన్ని అవిద్య అంటే సమష్టి కారణ ప్రపంచాన్ని మాయా అంటాము. అవిద్య వ్యష్టి యొక్క సంచిత కర్మ వల్ల వ్యష్టి తక్కిన శరీరాలను సృష్టి చేస్తే మాయ సమష్టి సంచిత కర్మల వల్ల జగత్తును సృష్టిస్తుంది. ప్రతిబింబాన్ని ప్రతిబింబింపజేసే శరీరాల్లో అంటే ప్రతిబింబ మాధ్యమంలో భేదం ఉన్నప్పుడు అవి ప్రతిబింబింపజేసే ప్రతిబింబాల్లో కూడా భేదం ఉంటుంది. చిన్న మాధ్యమం చిన్న ప్రతిబింబాన్ని చూపిస్తే పెద్ద ప్రపంచం పెద్ద ప్రతిబింబాన్ని చూపిస్తుంది. జీరో వాల్ట్ బల్బుకు 100 వాల్ట్ బల్బుకు మధ్య ఉన్నంత తేడా ఉంటుంది ఈ రెండింటి మధ్య. ఉన్న ఐదు అంశాలలో నాలుగు అంశాలు భిన్నంగా ఉన్నాయి, అయినా ఐక్యం ఉంది అంటే అదృష్టం బాగుండి ఐదో అంశం వల్ల అది సాధ్యం. కానీ దురదృష్టం ఏమిటంటే మనం అది గమనించాం. ఎంతసేపు నాలుగు భేదాలనే చూస్తాం తప్ప చిత్తును వ్యష్టిలో సాక్షి అని, సమష్టిలో ఈశ్వర సాక్షి అంటామని చూడం. కానీ రెండూ ఒకటే. చిత్ గుణాలు ఏమిటి? వెస్ట్లో చిన్న చిత్తు సమష్టిలో పెద్ద చిత్తు ఉన్నాయని అనకూడదు. చిత్ లేదా చైతన్యము సర్వవ్యాపకము, దానికి భాగాలు లేవు. అందువల్ల చైతన్యాన్ని ఆకాశంతో పోలుస్తారు. చైతన్యం అఖండం, నిరవయం, నిష్కలం. జీవాత్మ పరమాత్మలో ఉన్న చైతన్యం ఒక్కటే అవటం వల్ల జీవాత్మ పరమాత్మల ఐక్యం చెప్పడం జరుగుతోంది. ఇక్కడ మరొక ప్రశ్న ఉదయిస్తుంది. ఉన్న 5 అంశాల్లో 4 అంశాలు భేదాన్ని సూచిస్తే 1 అంశమే అభేదాన్ని సూచిస్తోంది. ఎన్నికల్లో 2 అభ్యర్థుల మధ్య పోటీ జరుగుతోంది. 4 ఓట్లు వచ్చిన గెలుస్తాడా, 1 ఓటు వచ్చిన వాడు గెలుస్తాడా? అంటే 4 ఓట్లు వచ్చిన వ్యక్తే గెలుస్తాడు అని చెప్తాం. అలాంటప్పుడు వేదం అభేదాన్ని ఎలా తాత్పర్యంగా చెప్పగలదు? దాసోహం ఉండాలి కానీ సోహం కాదు కదా అని మనకి సందేహం రావచ్చు. శంకరాచార్యులు ఈ ప్రశ్నకు జవాబుతో సిద్ధంగానే ఉన్నారు. 4 అంశాలు భిన్నంగా ఉన్నాయని నేను చూడలేదనుకున్నారా అని ఎదురు ప్రశ్న వేస్తారు. శంకర్ల వారి జవాబు చూసే ముందు మనం 3 రకాల సత్యాన్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి. ఈ 3 సత్యాలు గుర్తుంచుకోకపోతే అద్వైతం పనిచేయదు. ఏమిటవి? ప్రాతిభాసిక సత్యం స్వప్న ప్రపంచం, వ్యవహార సత్యం జాగ్రత్త ప్రపంచం, పారమార్థిక సత్యం 3 కాలాల్లోనూ ఉంటుంది, త్రికాలేపి తిష్టతి. 3 కాలాల్లోనూ ఉంటుంది, దీన్నే పారమార్థిక సత్యం అని కూడా అంటాం. బ్రహ్మ సత్యం జగన్మిథ్య, జీవో బ్రహ్మైవ నాపరః. జగత్తును వ్యవహారిక సత్యం అంటారని చూశాం. వ్యవహారిక సత్యం 3 కాలాల్లోనూ ఉండదు. 1 కాలంలో వచ్చి ఇంకొక కాలంలో వెళ్ళిపోతుంది. పైగా దానికి విడిగా ఉనికి లేదు. మట్టి లేకుండా కుండకు విడిగా ఉనికి లేదు. అది నామరూపాత్మకం మాత్రమే. అందువల్ల దాన్ని మిథ్య అంటారు. అలాగే కారణం లేకుండా జగత్తుకు విడిగా ఉనికి లేదు. అది కేవలం నామరూపాత్మకమైన జగత్తు. అందువల్ల దాన్ని మిథ్య అంటారు. మిథ్యను పట్టించుకోని అవసరం లేదు. 4 అంశాలున్నా కూడా ఆ 4 అంశాలు వ్యవహార స్థాయికి చెందినవి. అందువల్ల మిథ్య. అవి ఎన్ని అంశాలు కలిసినా లాభం లేదు. ఉదాహరణకు ఎగ్జిబిషన్లో అద్దాల గది అని 1 గది పెడతారు. అందులో అద్దాలు ప్రత్యేకంగా ఉంటాయి. వాటి వల్ల మనం 1 దాంట్లో మరుగుజ్జుగా, 1 దాంట్లో చాలా పెద్దగా, 1 దాంట్లో బక్కబీచుగా, 1 దాంట్లో రుబ్బురోల్లాగా, అలా అనేక ఆకారాల్లో రూపాల్లో కనిపిస్తాం. అందులోకి సరదాగా వెళ్ళి నవ్వుకుని బయటకు వస్తాం. కానీ నేను మారిపోయానని బాధపడుతూ కూర్చోం కదా. వ్యవహారం కోసం ఈ 4 అంశాలు తీసుకుంటాం, కానీ అవి మిథ్య అని మర్చిపోకూడదు. అందువల్ల మనం అభేదం మీద దృష్టి పెట్టాలి. దీన్ని భాగత్యాగ లక్షణం అంటారు. కొన్ని అంశాలను పక్కన పెట్టి అవసరమైనదే తీసుకోవటం. వేదాంత బోధను జీర్ణం చేసుకోవడానికి 3 దశల్లో నేర్చుకోవాలి. శ్రవణం, మననం, నిధిధ్యాసనం. నాణ్య పంథ అయనాయ విద్యతే అంటుంది పురుష సూక్తం. త్రిపుటిలో జీవుడు, జగత్తు, ఈశ్వరుడు అని 3 ఉంటాయి. ద్విపుటికి వస్తే 2 ఉంటాయి. అవి సత్యము, మిథ్య లేదా ఆత్మ, అనాత్మ. ఇదే అద్వైతం. త్రిపుటి నుంచి ద్విపుటికి రావాలి. అద్వైతం అంటే ఉన్నదొక్కటే అని అర్థం చేసుకోవాలి. మరి ఆత్మ, అనాత్మలో 2 ఉన్నాయి కదా, ఒకటే అని ఎలా చెప్తారు? అంటే అనాత్మను మిథ్య అంటారని, మిథ్యకు విడిగా ఉనికి లేదని చూసాం. విడిగా ఉనికి లేనిది ఉన్నా లేనట్టే అని అర్థం. సర్వవ్యాపకమైన చైతన్యమైన నేను సత్యం. ఎన్ని చైతన్యాలున్నాయి? ఉన్నదొక్కటే చైతన్యం, ఆ చైతన్యమే నేను. మిథ్యా జగత్తులో జరిగేవేవి నన్ను బాధించవు. అచ్చేద్యోయం అదాహ్యోయం అక్లేద్యో శోష్యయేవచ నిత్య సర్వగతస్థాను అచలోయం సనాతనః. ఇది గీతలో 2వ అధ్యాయంలో 24వ శ్లోకం. ఈ ఆత్మ ఛేదించడానికి, దహించడానికి, తడుపుబడడానికి, శోషింపజేయడానికి సాధ్యము కాదు. ఇది నిత్యము, సర్వవ్యాపి, అచలము, స్థిరము, శాశ్వతము. వేదాంతంలోని 4వ అంశం గుర్తుపెట్టుకోండి. ఈ మిథ్యా ప్రపంచంలో కానీ, ఈ మిథ్యా శరీరంలో కానీ జరిగే ఏ సంఘటన నన్ను ఏమీ చేయలేదు. ఈ మిథ్యా ప్రపంచంలో ఏం జరిగినా అది కర్మ వల్ల జరుగుతోంది. కర్మ మిథ్య సత్యమా? కర్మ సత్యం అనకూడదు. మిథ్యా ప్రపంచంలో కర్మ కూడా మిథ్యే. వేదాంత సారంలో 5వ అంశం చూస్తే, నేను బ్రహ్మను, ఈ మిథ్యా జగత్తు నన్ను ఏమీ చేయలేదు, ఈ విషయం మర్చిపోయి నేను నా జీవితాన్ని కష్టపెట్టుకుంటున్నాను, ఈ విషయాన్ని సమాధి అభ్యాస రూప నిధిధ్యాసనం ద్వారా గుర్తుపెట్టుకోవడం వల్ల నా జీవితాన్ని వరంగా మలుచుకుంటాను, ఇలా మార్పు తెచ్చుకోవడాన్ని నిధిధ్యాసనము అంటారు. సోహం అనే మహావాక్యం శ్రవణ మనన నిధిధ్యాసనం ద్వారా జీర్ణించుకోవటాన్ని జ్ఞాననిష్ట అంటారు. దీనికి అనేక పేర్లున్నాయి. బ్రహ్మనిష్ట, ఆత్మనిష్ట, బ్రాహ్మీ స్థితి, జీవన్ముక్తి, స్థిత ప్రజ్ఞత. మహావాక్యము టూకీగా జీవాత్మ పరమాత్మల ఐక్య బోధక వేదవాక్యమే మహావాక్యము. జీవాత్మ పరమాత్మలు ఒకటే అని చెప్పేదే మహావాక్యం. 4 వేదాల నుంచి 4 మహావాక్యాలు ఉదాహరణగా తీసుకున్నాం. ఋగ్వేదంలో ఐతిరేయోపనిషత్తు నుంచి ప్రజ్ఞానం బ్రహ్మ, యజుర్వేదంలోని బృహదారణ్యకోపనిషత్తులో అహం బ్రహ్మ అస్మి, సామవేదంలోని చాందోగ్యోపనిషత్తు నుంచి తత్వమసి, అథర్వణ వేదంలోని మాండూక్యోపనిషత్తు నుంచి అయమాత్మ బ్రహ్మ. ఇవి 4 మహావాక్యాలు. ఇవే కాక మహావాక్యాలు ఎన్నో ఉన్నాయి, శోధించిన కొద్దీ దొరుకుతాయి. జీవుడు, ఈశ్వరుడు ఈ అంశాలని పరిశీలిద్దాం. జీవుడు అంటే 5 అంశాలతో ఉన్నాడు. స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము, చిదాభాస, చిత్తు. ఈ 5 అంశాల కూటమే జీవుడు. అలాగే ఈశ్వరుడు స్థూల ప్రపంచము, సూక్ష్మ ప్రపంచము, కారణ ప్రపంచము, చిదాభాస, చిత్. ఈ 5 కలిపితేనే ఈశ్వరుడయ్యాడు. జీవుడిలోని స్థూల సూక్ష్మ కారణ శరీరాలు ప్రతిబింబ మాధ్యమాలు. ఈశ్వరుడిలోని స్థూల సూక్ష్మ కారణ ప్రపంచాలు ప్రతిబింబ మాధ్యమాలు. జీవి ప్రతిబింబ మాధ్యమాలు చాలా చిన్నవి. ఈశ్వరులోని ప్రతిబింబ మాధ్యమాలు పెద్దవి. కనుక మాధ్యమాలు సమానము అని చెప్పలేము. ప్రతిబింబించే ప్రతిబింబము మాధ్యమం బట్టి ఆధారపడి ఉంటుంది. జీవుడు మాధ్యమం చిన్నది కనుక చిన్న ప్రతిబింబం ఏర్పడుతుంది. ఈశ్వరుని మాధ్యమం పెద్దది కనుక పెద్ద ప్రతిబింబం ఏర్పడుతుంది. చైతన్య ప్రతిబింబమును చిదాభాస అంటాము. జీవునిలో చిదాభాస చిన్నది, ఈశ్వరులో చిదాభాస పెద్దది. అంటే చిదాభాసలు కూడా సమానం కాదు. ఇక మిగిలింది చిత్. జీవునిలో చిన్న చిత్తు, ఈశ్వరులో పెద్ద చిత్తు ఉండదు. ఉన్నది ఒకే చిత్, అదే స్వరూపరీత్యా జీవుడు, అదే స్వరూపరీత్యా ఈశ్వరుడు. అందుకే చిత్ అంటే చైతన్యపరంగా జీవుడు, ఈశ్వరుడు ఒకటే అని చెప్తున్నాం. మాధ్యమాలు చిదాభాసలు సత్యం కాదు, వాటిని మిథ్యగా తీసివేస్తాం. అవి ఉన్నా లేనట్టే. కాబట్టి జీవుడు ఈజ్ ఈక్వల్ టు ఈశ్వరుడు. ఇదే మహావాక్యం. వచ్చే తరగతిలో మరొక అంశం మనం నేర్చుకుందాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.